ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ గణేష్ కుమార్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకొని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఓంకార రూపుడు ఉపదేశకాయుడు నవనీత చోరుడు నరసఖుండు మోహన రూపుడు ముక్తిప్రదాయుడు భక్తార్తి శమనుండు భవహరుండు గర్వాపహారుడు కమనీయ చేలుడు వనమాలధారుడు భవహితుండు తేజస్వరూపుడు ప్రేమస్వభావుడు వారిజనయనుండు కారణుండు సుజన మానస చోరుడు సుందరుండు దేవకీ గర్భరత్నంబు దేవకుండు వాసుదేవుడు యదువంశవర్ధనుండు భక్త హృదయాంతరుండు మీ తోడనుండు అంటూ సాయికృష్ణుడు ఈ భక్త జనావళిని ఆశీర్వదించాడు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో పరిపూర్ణావతారమైన కృష్ణతత్వాన్ని వివరిస్తూ కృష్ణం వందే జగద్గురుం అన్న పేరిట శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
నారాయణ సత్యనారాయణ శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రసారం చేస్తున్న తెలుగు కార్యక్రమాలను వింటున్న అసంఖ్యాకమైన శ్రోతలకు ప్రేమపూర్వక సాయిరాం. దైవం మానవాకారంలో రామకృష్ణాది రూపాలు ధరించి వచ్చింది మానవులకి ఆదర్శాన్ని అందించడానికినని మనం విశ్వసించాలి. యుగ యుగాలుగా ధర్మస్థాపన, ధర్మ ప్రబోధ, ధర్మాచరణ నిమిత్తమై దైవం మానవాకరణలో అవతరిస్తాడు. శ్రీకృష్ణ జయంతి యొక్క అంతరార్థం కృష్ణుడు మానవులకు ఏ విధమైన ఆదర్శాన్ని అందించాడు అనే విషయంలో ఉంది. అంతేకాని పూజలు చేస్తూ, సహస్రనామాలు చదువుతూ, స్తోత్రాలతో కొనియాడుతూ కృష్ణ జయంతిని జరుపుకోవటం వల్ల ఏమీ లాభం లేదు. కృష్ణుడు అందించిన ఒక పవిత్ర సుధానిధి గీత. నిత్య జీవితంలో నిండి నిబిడీకృతంగా ఉండే దుఃఖము, అశాంతి, విచారము, నిరాశ, వీటిని జయించి శాంతి అందుకోవడానికి గీత అత్యుత్తమమైన సాధన. కృష్ణుడు చేసిన పనుల్ని, ఉపదేశాల్ని, ఆదర్శాల్ని భాగవతము, భగవద్గీత, భారతము ఇట్లాంటి మంచి అద్భుతమైనటువంటి పుస్తకాలను చదివి అర్థం చేసుకోవాలి తప్ప ఇతరత్రా కాదు. సత్యవాక్య పరిపాలన, శాంతి సాధన, వీటిని కృష్ణుడు ఎప్పుడూ లక్ష్యంలో ఉంచుకున్నాడు. అవతారాలన్నింటిలోకి కృష్ణావతారం ఎక్కువ ఆహ్లాదకరం, ఆదర్శవంతమైనది, ఆకర్షకమైనది, ఆనందదాయకమైనది. ప్రజల హృదయ క్షేత్రాన్ని సాగు చేసి ఆనందం అనే పంటను అభివృద్ధి పరిచేవాడు శ్రీకృష్ణుడు. ఆయన అందరినీ తన మాటల చేత, పాటల చేత, ఆటల చేత, గుణాల చేత ఆకర్షిస్తాడు. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, గోవులు, నదులు, కొండలు అన్నీ ఆ మోహన రూపుడికి వశమైపోయాయి. ఇది కాకుండా కృష్ణుడు సదా సర్వత్ర రుద్రభూమి యందు, భద్రభూమి యందు నిత్యానందము, యోగానందము మరియు సచ్చిదానందము చిరునవ్వులు చిందులోకి చిన్మయమూర్తి. యుద్ధభూమిలో ఏ నిమిషంలో ఎవరికి ఏం సంభవిస్తుందో అని అందరూ భయభ్రాంతుల అయి ఉంటే శ్రీకృష్ణుడు ఉల్లాసంగా గీతను పాడుతూ వచ్చాడు. కృష్ణుడిది సార్థక నామధేయం. ఆయన్ను పూజించడం కంటే, ఆరాధించడం కంటే ఆయన ఆదర్శాల్ని గుర్తించి వర్తించడమే ఉత్తమమైన సాధన. ముఖ్యంగా శ్రీకృష్ణుడిది ప్రేమతత్వం, ధర్మ మార్గం. ఆయనది స్వార్థరహిత మార్గం. ఎంతోమంది దుర్మార్గులైన రాజుల్ని శిక్షించి సంహరించాడు, కానీ తాను మాత్రం పట్టాభిషిక్తుడు కాలేదు. లోకంలో ధర్మ సంస్థాపన కార్యమే తనదని తీర్మానించి ఆ పట్టుదలతోనే అవతార కార్యక్రమాన్ని ముగించాడు. ఎవరు ఏ విధంగా పొగిడినా, ఎవరు ఏ రీతిగా దూషించినా లక్ష్యపెట్టలేదు. లోకశాంతిని నిలబెట్టుట, దేశక్షేమాన్ని కాపాడుట, ఆత్మోద్ధరణకు తోవ చూపుట, ఇదే కృష్ణుడి దృఢ సంకల్పం. కృష్ణుడు ప్రేమమయుడు, ధర్మస్వరూపుడు, ఆనందఘనుడు. అలాంటి వాణ్ణి పొందాలంటే మనం కూడా ప్రేమ స్వభావాన్ని, ధర్మాచరణని, ఆనంద పిపాసను అభివృద్ధి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. సత్యము, ప్రేమ, ధర్మము, ఆనందము, శాంతి, వీటిని మనం బయట వెతుక్కోవలసిన అవసరం లేదు. మనలోనే ఉన్నాయని తెలుసుకొని లీనమవ్వటమే మన జన్మరహస్యం. మీలో ఇవన్నీ ఉండి కూడా వాటిని అభివృద్ధి చేసుకోకుండా కేవలం శునక మార్గం అనుసరించి ఎంత నీరు పారినా నాలుకతో గతుక్కునే దౌర్భాగ్య జీవితాన్ని ఈనాడు మనం గడుపుతున్నాం. అజ్ఞానాంధకారంలో, అసూయతత్వంలో జీవితం సాగించడం ఎంత బలహీనత. ఆనందం యొక్క పవిత్ర ప్రవాహమును పక్కకు నెట్టి అశాంతిలో, దుఃఖంలో అపవిత్ర ప్రయాణం చేయటం చాలా శోచనీయం. మానవుడు ఆశించేది శాంతి, సౌఖ్యము, ఆనందం. అయితే మానవుని పనులు, భావాలు, సంకల్పాలు మాత్రం అశాంతి, విచారము, దుఃఖాన్ని అందిస్తూనే ఉన్నాయి. కోరేది ఒకటి, ఫలించేది మరొకటి. కోరిందాన్ని అందుకోవడానికి చేతులు చాచటం లేదు. దైవం మనకు అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అసత్యము, అశాంతి, దుఃఖాల నుండి తప్పించుకోవడానికి కావలసిన జ్ఞానతత్వాన్ని అందుకోవడానికి మానవుడు అర్హత సంపాదించుకోవటం లేదు. ఈనాటి విద్యలన్నీ సరైనవి కావు. ఆత్మను గుర్తించుకోవడానికి మార్గం చూపించే విద్యయే నిజమైన విద్య. బుద్ధి మానవులలోని శోభ. మానవుడు బుద్ధిని సంస్కరించుకోవాలి. ఇది చేయకుండా ప్రస్తుతం మానవులు దానికి ఆధారమైన దేహాన్ని మాత్రం పోషిస్తున్నారు. మహాత్ముల జన్మదినాల్ని ఆచరిస్తున్నారే కానీ వారికి ఏ రీతిగా సంతృప్తి కలుగుతుంది అని ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఒక నౌకరు తన యజమాని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఆయన ఎంతో సంతృప్తి పొందుతాడు. మరి భగవంతుని విషయం వేరే చెప్పాలా? సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే పవిత్ర భావంతో, చిత్తశుద్ధితో భగవదాజ్ఞను పరిపాలిస్తే కావలసినవన్నీ ఆయనే ఇస్తాడు. మీ ఇష్టాయిష్టాలను విచారించకండి, స్వార్థానికి స్వస్తి చెప్పండి, అహంకారాన్ని అవతలకు నెట్టండి. అర్జునుడు తనలో అహంకారం మిగిలి ఉన్నంత వరకు శ్రీకృష్ణునితో వాదోపవాదాలు చేశాడు. శ్రీకృష్ణుడు ప్రబోధన అందించలేదు. ఎప్పుడైతే నాకు ఏమీ తెలియదు, నేను శరణాగతుణ్ణి, ప్రపన్నుణ్ణి అని అర్జునుడు అన్నాడో ఆ క్షణమే ఆత్మబోధన అందించడానికి మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి పరిస్థితిలో సద్బోధలు పవిత్ర హృదయానందు చేరుతాయి. ఇదే గీతాసారం. అహంకారం ఉన్నంత వరకు చిత్త ఏకాగ్రత కుదరదు, హృదయం ప్రేమమయంగా శోభించదు, సత్యము హృదయంలో ప్రకాశించదు. కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. దీనికి అంతరార్థం ఏమిటంటే ప్రతి ఒక్క హృదయ పంజరము ఒక కారాగారమే. అజ్ఞానమనే అంధకారం నిండి నిబిడీకృతమై ఆ కారాగారంలో జీవతత్వం బంధింపబడింది. ఆ అంధకారమే మాయ. మాయలోనే మానవుడు జన్మిస్తున్నాడు. అయితే మాయలోనే పుట్టిన మానవుడు దానికి ఆధారమైన మాధవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అదే మానవత్వంలోని దైవత్వం. కృష్ణుడు జన్మించిన తక్షణమే తండ్రి వసుదేవుని బంధనాలు తెగిపోయాయి. బందీఖానా వాకిళ్లు తిరుగుబడ్డాయి. కంసుడు పహరా పెట్టిన సిపాయిలు తమోగుణ ప్రభావం చేత నిద్రలో మునిగిపోయారు. యమునా నది త్రావ ఇచ్చింది. ఆకాశం ఆనంద బాష్పాలు వర్షించింది. ఇవన్నీ అవతార ఆవిర్భావ సంకేతాలు. భగవంతుని సంకల్పానికి ఎవరు అడ్డురాగలరు? శబ్ద స్పర్శ రూపరస గంధాదులన్నీ ఆయనకు హస్తగతాలు కదా. వసుదేవుడు పురిటి బిడ్డను బుట్టలు పెట్టుకుని యమునా నదిని దాటుకుని నందయశోదల గృహానికి తీసుకుపోయారు. ఆ నిశ్శబ్దంలో గాడిద అరిచింది. దానికి భయపడి బందీఖానా సిపాయిలు లేచి కంసునికి చెబుతారేమో అని విచారించి వసుదేవుడు బుట్టను కింద పెట్టి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఈ సంఘటన వసుదేవునికి శ్రీకృష్ణునిపై గల వాత్సల్యము ప్రేమలకు నిదర్శనమే తప్ప ఇందులో అన్యభావం లేదు. నందిని గృహం చేరేటప్పటికీ అదే సమయంలో యశోద ఒక ఆడబిడ్డను ప్రసవించింది. తన మగబిడ్డను యశోద దగ్గర ఉంచి ఆమె ప్రసవించిన ఆడబిడ్డను అదే బుట్టలో పెట్టుకుని యమునను దాటి తిరిగి బందీఖానాలో ప్రవేశించాడు వసుదేవుడు. భగవంతుడు అవతరిస్తున్నప్పుడు యోగశక్తి మాయాశక్తి రెండూ వచ్చి తీరాలి. యోగశక్తి అప్పుడే బలరామ రూపనామాలతో రోహిణీ గర్భంలో అవతరించాడు. ఇక మాయ ఎప్పటికీ ఊరుకుండేది కాదే. బందీఖానాలో దేవకి పక్కన పరుండబెట్టిన తక్షణమే మాయ కెవ్వుమని గట్టిగా ఏడవసాగింది. సిపాయిలు లేచి బిడ్డ పుట్టిన సంగతి కంసునికి తెలియజేశారు. కంసుడు వచ్చి ఆ బిడ్డను చంపుటకు కత్తి తీసినప్పుడు మాయ అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడులే అని పలికింది. గోకులంలో పెరిగిన కృష్ణుడు కంసుడు పంపిన దూతలకు కానీ రాక్షసులకు కానీ చిక్కనలేదు. చిత్తశుద్ధి కలిగి నిర్మల ప్రేమతో వెదికే వారికి చిక్కుతాడు. భగవంతుడు వేరెవ్వరికీ దొరకడు అనేది కంసునికి అర్థమైంది. నందుడికి ఎందరో పిల్లలు పుట్టడం చనిపోవటం జరిగింది. కృష్ణుడు పుట్టినప్పుడు ఆ శిశువుకు చెవులు ముక్కు కుట్టారు. అలా కుడితే పిల్లలు చనిపోరని పల్లెవారి నమ్మకం. ముక్కుకు బంగారు తంతి వేసి దానికి ఒక చిన్న ముత్యాన్ని తగిలిస్తారు. ముత్యం సముద్రంలో చిక్కే పదార్థం. సంసార సాగరంలో లోతుగా మునిగి జపధ్యానాదులు చే శ్రమ పడితే దొరికే వివేక వైరాగ్యాలకి సంకేతమే ముత్యం. ముత్యంతో కూడిన నాసికాభరణం ఏకాగ్రత యొక్క చిహ్నం. యోగశాస్త్రంలో నాసాగ్రంపై దృష్టిని కేంద్రీకరించాలి అని ఉపదేశింపబడింది. అప్పుడే అర్ధనిమీలిత నేత్రాలని సాధించడానికి వీలుంటుంది. నేత్రాలని పూర్తిగా తెరిస్తే ఏకాగ్రత కుదరదు, లోకమంతా దృష్టిపథంలో కనిపిస్తూనే ఉంటుంది. నేత్రను పూర్తిగా మూసేస్తే నిద్ర వస్తుంది. కాబట్టి జగత్తుపై దృష్టి పోకుండా, నిద్ర రాకుండా ధ్యానం జయప్రదంగా సాగాలంటే నాసాగ్రంపై దృష్టి ఉంచాలని మహర్షులు బోధించారు. కృష్ణుడు అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, అతనిది శ్యామల రూపం. నందుడు వైష్ణవుడు కాబట్టి బిడ్డకు స్నానం చేయించి ఒకే ఒక గీత కస్తూరి తిలకం పెట్టేవాడు. నందుని తల్లి తన యొక్క కంఠాభరణాన్ని తీసి శ్రీకృష్ణుడికి ధరింపజేసింది. అదే కౌస్తుభం. ఆ కాలంలో దానికి చాలా గొప్ప వెల. ఆ పతకం మధ్య ఒక పెద్ద పచ్చ మరకతం ఉన్నాయి. దాని చుట్టూ విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కౌస్తుభమణి శ్రీకృష్ణుని వక్షస్థలం మందు చక్కగా తళతళలాడుతూ మెరుస్తూ ఉండేది. వ్రేపల్లెలో గొల్లపిల్లలు చేతికి కంకణాలు అంటే వెండి కడియాలు ఆ కాలంలో వేసుకునేవారు. అయితే కృష్ణుడు వేసుకున్న కంకణాలకు వేరే అంతరార్థం ఉంది. యజ్ఞ సమయంలో, పెళ్లి సమయంలో కట్టుకునే దీక్షా కంకణాలు కావవి. ప్రతిజ్ఞా కంకణములు మూడు. గీతలో వాటిని గురించి కృష్ణుడు వెల్లడించాడు. మొదటిది, పరిత్రాణాయ సాధువునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రెండవది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భామ్యహం. ఇక మూడవది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. చూడండి, రెండవ శ్లోకంలో ఏ జనా అంటాడు, ఎవరైనా సరే అనన్యభక్తితో భగవంతుని భజించిన, ఉపాసన చేసిన వాని యోగక్షేమాన్ని తాను వహిస్తాను. ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా, పండితుడైనా పామరుడైనా సరే అని దీని అర్థం. నేను జగత్తును సంరక్షిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, అహంకారజన్య కల్మషాలన్నింటినీ నాశనం చేస్తాను, భక్తరక్షణ సలుపుతాను అనేది కంకణాల భావార్థం. అందువల్లే శ్రీకృష్ణుడిని ప్రేమావతారం అంటారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడిగానే ఉండి దైవత్వాన్ని ప్రకటించాడు. శంఖచక్ర గదా పద్మాల్ని ఆయన ఎప్పుడూ ప్రదర్శించలేదు, కిరీటాన్ని కూడా ధరించలేదు. బృందావనంలో గోవుల వెంట పోయినప్పుడు తలపైన ఒక తువ్వాలు చుట్టపెట్టుకునేవాడు. ఆ ప్రాంతంలో నెమళ్ళు చాలా ఎక్కువ. నెమలి పెంచిన నేలపై పడుంటే దాన్ని తువ్వాల మధ్య అలంకారంగా పెట్టుకునేవాడు. రాజసూయ యాగము, అశ్వమేధ యాగాల్ని పాండవులు ఆచరించినప్పుడు తనకి ఏదో ఒక సేవా కార్యక్రమం నియమించమని అడిగేవాడు శ్రీకృష్ణుడు. సర్వశక్తిమయుడనను శాంతినే బోధించి దానికై సర్వప్రయత్నాలు చేశాడు. ఆనాడు, ఏనాడు కూడా, ఇప్పుడు శ్రీకృష్ణుని బోధ ఒక్కటే, నీలోని సత్యాన్ని చూసుకో, అప్పుడు నా సత్యం నీ గోచరిస్తుంది. మానవునికి సన్నిహితంగా వచ్చి వానికి అందుబాటులో ఉన్న సంప్రదాయమును తీర్చిదిద్ది మాధవత్వాన్ని అందజేసేదే ఆనాటి దైవ సంకల్పం. మానవత్వంలో రాకపోతే ఎవ్వరూ దగ్గరికి రాలేరు, దైవత్వంగా వస్తే అందరూ దూరమవుతారు. అందువల్లే దైవం మనుష్య రూపేణ రావలసి ఉంది. పంచభూతములు భగవత్ సృష్టి కాబట్టి అవన్నీ శ్రీకృష్ణ ఆజ్ఞనే అనుసరించాయి. శ్రీకృష్ణు చెప్పిందంతా సత్యమవుతుంది. ఇతరులు తలచింది సత్యం కాకపోవచ్చు, అయితే తాను చెప్పిందంతా సత్యమే. ఆ వాక్యమే దానికి ప్రమాణం. ఒకనాడు శ్రీకృష్ణుడు ఒక పక్షిని చూపించి అర్జునుని అడిగాడు. అది నెమలి కాదా అని. అవును నెమలే అన్నాడు అర్జునుడు. ఇదేమిటి ఇలా అంటావు, అదొక పావురం కదా అని కృష్ణుడు ప్రశ్నించినప్పుడు అవును అది పావురమే అన్నాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ దాన్ని పావురం అంటావా అర్జున, అది ఒక గద్ద కదా అన్నాడు. మళ్ళీ అవునన్నాడు కిరీటి. అప్పుడు కృష్ణుడు, నీలో వివేకము విచక్షణ రెండూ లేవు, అసలు ఆ పక్షి నెమలా పావురమా గద్ద అని ప్రశ్నించినప్పుడు అర్జునుడు, అది ఏదైనా కానీ నాకేమిటి, నీ మాటే నాకు ప్రధానం, నీవు నెమలి అంటే అది నెమలి, లేక గద్ద అంటే అది గద్దయే, దాన్ని నీవు గద్దగా చేయవచ్చు నెమలిగా చేయవచ్చు, దాంతో నాకు పని లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు అర్జునుడు. అలాంటి ప్రగాఢమైన విశ్వాసం అర్జునుడికి ఉండడం వల్లనే శ్రీకృష్ణుడు అతనికి గీతను బోధించాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యతి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని ఆయనకు ఉపదేశించాడు. మనం కూడా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి, ప్రేమని వికసింపచేసుకుని త్యాగబుద్ధిని పెంచుకుని మీ హృదయ కమలంపై కృష్ణుని నిలుపుకొని తోడునీడగా మనసై కరుణ వినిపిస్తాడు అని విశ్వసిస్తే ఖచ్చితంగా కురిపిస్తాడు. తానే ఆత్మబంధువుగా నిలిచి మిమ్మల్ని కాపాడుతాడు. మాత పిత బంధుసక అన్నీయూ కృష్ణుడే అని భావించి భక్తి ప్రపత్తులతో సర్వకర్మలను అతనికి అర్పితం చేయండి. విద్య దదాతి వినయం, కళాశాలలో నేర్పే విషయాలు చక్కగా నేర్చి జపధ్యానమునందు కూడా ఆరితేరి సేవాభావమును దృఢపరుచుకుని తల్లిదండ్రుల సేవ చేసి స్వదేశములకు కీర్తి తెచ్చి భారతీయ సంస్కృతిని పాలించి పోషించి జన్మ సార్థకం కావించుకోవాలి. కృష్ణావతారము షోడశ కళలతో నిండిన పరిపూర్ణ అవతారం అని శాస్త్రం నిర్ణయించింది. ఇన్ని శక్తులతో కూడిన పూర్ణావతారమైనప్పటికీ కృష్ణుడు భక్త సులభుడు, భక్త పరాధీనుడు. భక్తి ప్రపత్తులతో మనం ఉన్నప్పుడు శక్తిమంతుడైన భగవంతుడు మనకు సేవకుడుగా పనిచేస్తూ ఉంటాడు. ఒక భక్తుడు కృష్ణుణ్ణి ఈ రీతిగా వర్ణిస్తాడు. కట్టించి స్తంభాన కొట్టించుటకు నిన్ను సక్కుబాయిని కాను సారసాక్ష, ఇచ్చిన రొక్కంబు ఇమ్మని బాధింప రామదాసును కాను శ్యామలాంగ, ఘటములు చేయించి కష్టపెట్టగ నిన్ను కుంభకారుడ కాను కుటిల కుంతల అని. భక్తులకు సన్నిహిత సంబంధం వనకూర్చే నిమిత్తమై తాను అనేక కష్టాల్ని అనుభవిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇంకొక భక్తుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఆనాడి వేణువునై పుట్టియునసు నీ మోవి మధువునే గ్రోలపున్నే, ఆనాడి వనమాలికనై ఉద్భవించిన నీ రూపు స్పర్శనం నోపకున్నే, ఆనాడి గోపికనై ఉదయించిన నీ మైత్రి భాగ్యంబు నొందకున్నే, నాడు కాజాలదింక ఈనాడు స్వామి నీవు నాడును నేడును నీవే కాన, నాటి ప్రాప్తిని ఒసగి నన్నేలుకొమ్ము బాలగోపాల వేణుగోపాల బాల అని. భక్తికి ముఖ్యంగా పూర్ణ భక్తికి ఉదాహరణలు గోకులంలో గోపికలు. భగవద్గీత 3 రకాల శాసనాలను నియమించింది. కష్టానికి భయపడవద్దు, దైవాన్ని మరువవద్దు, అసత్యమైన దాన్ని భుజించవద్దు అని. దైవత్వాన్ని పొందే నిమిత్తమై భక్తకోటి నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా రేయింబగళ్ళు చక్కనైనటువంటి సాధన సలుపుతూ కాలం గడుపుతూ వస్తున్నారు. భాగవతంలో కానీ కృష్ణుడి లీలల్లో కానీ ప్రధానమైన ఘట్టం ఒక్కటే. కృష్ణుడు ఉద్ధవుని పంపి గోపికల విరహతాపాన్ని చల్లార్చడం. గోకులం వదిలి మధురకు చేరిన కృష్ణుని వియోగం చేత గోపికలు కృంగి కృషించి కూలిపోయారు. మధుర నుండి వచ్చే మార్గాన్ని కన్నులలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఒకనాడు గోకులంలో ఇసుక దిబ్బలపైన ధూళి చెలరేగింది. కొంతసేపటికి ఒక రథం కనిపించింది. కార్చు కన్నీటి బొట్టుకు కరుగు స్వామి అన్నట్లు మా కన్నీటి బొట్ట కరిగి కృష్ణుడు వస్తున్నాడని భావించి లేచిపోతున్న ప్రాణాలను బిగబట్టుకున్నారు గోపికలు. వచ్చిన రథం నిలిచింది, కానీ కృష్ణుడు మాత్రం కనిపించలేదు. ఎవరో ఒక పురుషుడున్నాడు. గోపికల హృదయాలు కృష్ణునికి అర్పితం కామింపబడినవి కాబట్టి పురుషోత్తముడే తమవాడై ఉండగా పురుషులతో పనేమిటి అన్న స్వభావం వారిది. వచ్చిన పురుషుని చూస్తే పరపురుషుని చూసిన పాపాన పడతామేమోనని వాళ్ళు తలలు కిందికి ఉంచుకున్నారు. వచ్చిన దూత ఉద్ధవుడు, కృష్ణునికి పరమమిత్రుడు. గోపికలు పడుతున్న పాటలు తెలుసుకున్న మాధవుడు వారి హృదయ పరితాపాన్ని చల్లార్చి వారికి ఆనందాన్ని అందించడానికి ఉద్ధవుడిని పంపించాడు. ఉద్ధవుడు దిగిన తక్షణమే ఒక పెద్ద ఉపన్యాసం మొదలుపెట్టాడు. గోపికలారా, మీరు శాస్త్రహీనుడు, ఏ విధమైన ప్రజ్ఞానము మీకు లేదు. మూఢులు మూగవారి వలె కృష్ణుని కోసం పరితపిస్తున్నారు. శాస్త్రాన్ని తెలుసుకుంటే కృష్ణుడు మీ వెంటే ఉంటాడు, మీ హృదయంలోనే ఉంటాడు. అలాంటి కృష్ణుని చూసి ఆనందించండి. స్థూలదేహంతో ఉన్న కృష్ణుని కోసం మీరు పరితపించడం అజ్ఞానం. నేనిప్పుడు మీకు యోగశాస్త్రం బోధిస్తాను, అందుకే కృష్ణుడు నన్ను ఇక్కడ పంపాడు అన్నాడు. కన్నెత్తి పరపురుషునితో ముఖాముఖిగా మాట్లాడటం వాళ్ళ స్వభావం కాదు కనుక ఒక తుమ్మెదను సాక్షిగా పెట్టుకుని సంభాషణ సాగేటట్లుగా వాళ్ళు యుక్తి పన్నారు. కృష్ణునికి అర్పితమైన వారు పరపురుషునితో మాట్లాడటం దోషం కదా, కనుక ఓ తుమ్మిదాని సంబోధించి తుమ్మిదతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు, ఓ తుమ్మిద, కృష్ణ వియోగాగ్నితో మండిపోతున్న మా హృదయాలకు ఈ మాటలు మరిన్ని కట్టెలు కాల్చినట్లున్నాయి, మరింత తైలం పోసినట్టున్నాయి, ఇక మాటలు చాలించుతుమ్మిద అన్నారు. అంతటితో ఉద్ధవుడు ఆగలేదు. ఇదిగో కృష్ణుడు పంపిన సందేశం, దీన్నైనా చదువుకోండి అన్నాడు గోపికలతో. ఒక గోపిక చెబుతోంది, తుమ్మిద, మేము పల్లె పడుచులము, మాకు చదువు సంధ్యలు లేవు, కృష్ణుని వియోగంతో మేము కుమిలిపోతున్నాం, మాటలు చాలించి కృష్ణుని చూపించు అన్నారు. మరొక గోపిక అందుకున్నది, తుమ్మిద, ఈ దేహం విరహాగ్నిలో మండుతున్నది, చేతులతో తాగ్గానే ఆ కాగితం భస్మమైపోవచ్చు, కనుక దాన్ని మేము తాకం అని చెప్పింది. ఇంకొక గోపిక అన్నది, ముత్యముల వంటి కృష్ణుని అక్షరములు మా కంటిధారలకు చెదిరిపోతాయి, కనుక ఆ జాబును మేము చూడం అన్నది. అప్పుడు ఉద్ధవుడు తిరిగి, అయితే యోగ విద్యను బోధిస్తాను, వినండి అన్నాడు. మరొక గోపిక అందుకున్నది, ఆమె భరించలేకపోయింది, తుమ్మిద, నీ అధిక ప్రసంగాన్ని కట్టిపెట్టు, మాకున్నది ఒకే మనస్సు, అది కృష్ణునితోనే మథురకు వెళ్ళిపోయింది, నీ వలే మాకు నాలుగు మనస్సులుంటే నీ యోగశాస్త్రానికి ఒకటి, దానికొకటి, దీనికొకటి వినియోగించేవాళ్ళం, ఉండేది ఒకే మనస్సు, అది ఇక్కడ లేదు, శ్రీకృష్ణునితోనే ఉంది, నీ యోగశాస్త్రం కట్టిపెట్టి వచ్చిన దారినే వెళ్ళిపో అంది. ఈ ఒక్క మనస్సు అనే మాట వినగానే ఉద్ధవుని మనస్సు గిర్రున తిరిగింది. సర్వ వేదాల సారం ఏకాత్మభావం, ఆ ఏకాత్మభావమే భక్తుడికి కావలసింది, ఏకాత్మభావనకు ఏకమనస్సు కావాలి, అదే ఏకాగ్రత, ఈ గోపికలకున్న ఏకాగ్రత నాకు లేకపోయింది కదా అని ఉద్ధవుడు తనలో తాను విచారించుకున్నాడు. అమ్మలారా, నేను ఇక కృష్ణుని దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. గోపికలలో కొంత ఉన్నత స్థాయి భక్తి కలవారు రాధిక, నీరజ. రాధిక చెప్తున్నది, తుమ్మిద, ఒక్కసారి కన్నెత్తి చూడమని చెప్పవే నా మాట రాచిలుక తోడ. ఉద్ధవుని తుమ్మిదగా పోల్చుకున్న గోపికలు కృష్ణుణ్ణి రామచిలుకగా పోల్చుకున్నారు. మా హృదయం పరితపించిపోతున్నది, ఒక్కసారి కన్నెత్తి మా వైపు చూడమని చెప్పు అన్నది. ఇంకా నీరజ చెప్పింది, చెదరిపోయిన నాదు జీవిత సుమమాల చెల్వార కూర్చి ధరించమనవే అని. ఇంకొక గోపిక అందుకున్నది, మబ్బు గమ్మిన నాదు మానస వీధిలో కృష్ణి భానుని తేజము నిలుపుమనుమా. మరొక గోపిక అంటోంది, ఎండుబారిన నాదు జీవిత వృక్షమునకు చిగురు పెట్టగా వేగ చేయమనవే అని. వీరి సందేశాల్ని తీసుకుని ఉద్ధవుడు వెళ్తున్నాడు. ఇసుక తిన్నెలపైన చర్మము బండబారి పడి ఉన్న రాధను చూశాడు. రాధమ్మా, నేను ఉద్ధవుణ్ణి, కృష్ణుడు పంపిన రాయబారాన్ని గోపికలకు అప్పజెప్పాను, వారు కొన్ని సందేశాలు పంపించారు, నీవేమైనా సందేశం పంపుతావా అని అడిగాడు. ఆమెకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది, ఉద్ధవ, కృష్ణునితో నా మాటగా చెప్పు, వృక్షంబునై నీవు వర్ధిల్లుచుండిన వల్లికనై నేను అల్లుకొందు, పుష్పంబువై నీవు పులుపొందుచుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు, అనంతమైనట్టి ఆకాశమేవైన చిన్ని చుక్కగా నేను చెరుగుచుందు, నిండు సముద్రుడే నీవైయుండిన వాహిననే నేను ఐక్యమగుదును, మేరు పర్వత భవ్య మేదిని నీవైన శలయేటినై నేను చెరుగుచుందు, కృష్ణ 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 ఎందున్నావో, యాలిటి రావో, దయలేదా నీ దాసిపై. ఈ విధంగా పరితపిస్తున్న రాధను చూసి ఉద్ధవుని హృదయం కరిగిపోయింది. భక్తి ప్రపత్రులు తనకు సులభంగా అర్థమయ్యేటట్లు చేయడానికి ఈ రాయబారాన్ని నిమిత్తంగా చేసి కృష్ణుడు తనని ఇక్కడ పంపించాడని గ్రహించాడు. గోపికల ద్వారా తనకు నేర్పించడానికి ఇంత నాటకమాడాడని అనుకున్నాడు. ఆనాటి గోపికలు తమ భక్తి ప్రపత్రుల ద్వారా పరమభక్తులు, శాస్త్రవేత్తలైన వారికి కూడా సులభగ్రాహ్యం కాని అంతరార్థాన్ని సూక్ష్మమైన మాటల్లో ప్రబోధించారు. భక్తికి పరమావధి గమ్యము ప్రేమ అని గోపికలు నిరూపించారు. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగా ప్రేమనదులు ప్రవహింపగా మురళీ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. క్షేత్రము ప్రేమే, బీజము ప్రేమే, వర్షము ప్రేమే, ప్రవాహము ప్రేమే, మురళీ ప్రేమే, సర్వము ప్రేమే. ఈ విధంగా గోపికలు ప్రేమమైలి తపించారు. కృష్ణుడు దగ్గరగా వచ్చిన వారి కోరిక ఆ మురళిని వాయించమని, పాట పాడు మా కృష్ణ పలుకు తేనెలొలుకునటుల, మాటలాడు మా ముకుంద మనసు తీరగా, వేదసారమంత తీసి నాదబ్రహ్మముగను మార్చి వేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. పుంసా మోహన రూపాయ, పురుషులను సైతము మోహింపచేసేది దివ్యత్వం. ఇది చైతన్య శక్తి, అందరిలోనే ఉంటుంది. దానిని అనుభవించాలి, సాధన చేయాలి. అందుకు ఏకైక మార్గము ప్రేమతత్వం. ప్రేమను అభివృద్ధి పరుచుకుని దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించిన రోజే కృష్ణ జన్మోత్సవం. కానీ ప్రతి అష్టమికి కృష్ణుడు పుడుతున్నాడని కాదు. ఏ రోజు కష్టములను తీర్చుకోవడానికి ప్రేమతత్వమును అలవర్చుకుంటావో ఆ రోజే కృష్ణుడు ఉద్భవిస్తాడు. కృష్ణుని బోధనను ఆచరణలో పెట్టడమే నిజమైన పండుగ. కుల మత వయో విభేదాలు లేక, ఏ విధమైన నియమ నిష్ఠలు కఠిన సాధనలు లేక, భగవంతుని సులభంగా పొందడానికి గల ఏకైక మార్గము భక్తి. నీరు లేక చేపలు ఎట్లా జీవించలేవు, అట్లే భక్తుడు భగవంతుని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేడు. ఇది భగవంతునికి భక్తునికి మధ్య గల అవినాభావ సంబంధమని గోపికలు చాటారు. దైవత్వంతో ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైన శ్రమలు కోర్చుకున్నారు గోపికలు. ఇదే సాధ్యభక్తి, పరమభక్తి, అనన్యభక్తి. పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు శ్రద్ధ అభివృద్ధి పొందుతుంది, శ్రద్ధ ఉన్నప్పుడు జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం లభించినప్పుడు సాధన సల్పుతాం, సాధన వల్లనే సాధ్యం ఏర్పడుతుంది. కనుక సాధ్యభక్తికి మూలాధారం విశ్వాసము. విశ్వాసం ద్వారా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాస ప్రేమలు లేక దైవత్వాన్ని ఎన్నటికీ అందుకోలేము, తెలుసుకోలేము, అనుభవించలేము. గోపికలు, గోపాలులు, రాత్రింబవళ్ళు ఎన్ని అవస్థలకైనా విరువక దివ్యతత్వమైన కృష్ణుని పొందాలని పరిపరి విధాల పరితపించారు. మధుర మోహన మురళీనాదం విన్నంతనే మైమరచి మత్తులై, ప్రేమోన్మత్తులై, ఉన్మత్తులై వనాలన్నీ తిరిగారు. అర్ధరాత్రి వేళ కూడా కేవలము భ్రమతో మురళీనాదం విని కృష్ణుడే మురళి ఊదుతున్నాడని భావించి తమ ఇండ్లను వదిలి ఉద్యానవనాలకు పరిగెత్తేవారు. అర్ధరాత్రి వేళ బృందావనంలో కృష్ణుడు ఎట్లా కనిపిస్తాడు? కానీ వారి హృదయమునందున్న కృష్ణుడే వారికి మధురగానాన్ని వినిపించేవాడు. గోపికలు ప్రతి పుష్పాన్ని, ప్రతి వృక్షాన్ని కృష్ణుని గురించి ఆవేదనతో అడిగేవారు. ఏమని తెలుసా? నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై జల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చెల్వల మానధనంబు తెచ్చెను మల్లియలార, మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే అని. వాటికి తెలుసునో లేదో అని కృష్ణుని రూపురేఖలు వర్ణించి చెప్పేవారు. వారి ఈ పరితాపము కృష్ణుని సర్వవ్యాపకత్వాన్ని చాటుతోంది. అంతేకాని తమ యందు లేడు, ఏ పొదల యందో ఉన్నాడన్న అజ్ఞానంతో వెతకటం గోపికల స్వభావమే కాదు. గోపికల భక్తి ప్రపత్తులు ఒక్క కృష్ణునికి తప్ప అన్యులకు తెలియవు. ఉద్ధవుడు, అమ్మా, మీరు బృందావనంలో సంచరిస్తూ పుష్పములను మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, మీరు కృష్ణునితో ఏ రీతిగా సంబంధ బాంధవ్యం ఉండాలని ఆశిస్తున్నారు అని గోపికలను ప్రశ్నించాడు. విశ్వమంతా భగవత్ స్వరూపమే. కొండలు, అడవులు, వృక్షములు అన్నీ భగవంతుని ఆకారాలే. భగవంతుని సంకల్పము చేతనే సర్వము ఆవిర్భవించింది. ప్రతి వస్తువు, ప్రతి అణువునందు మా పరమాత్మను పొందాలి అన్నారు గోపికలు. ఏదో విధంగా కృష్ణునితో చేరిపోవాలి. కృష్ణునితో చేరి ఉండడమే అమృతత్వము, ముక్తితత్వము. కృష్ణుని అడబాటును ఒక్క క్షణం కూడా సహించలేము, ఆయన ప్రతిబింబాలమే మేము అన్నారు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల ద్వారా వేదాలు కూడా దీన్నే నిరూపిస్తున్నాయి. కేశవాది నామాలలో కృష్ణనామం చివరన వస్తుంది. ఈ విధంగా కృష్ణతత్వం పరిపూర్ణ అవతారమని నిర్ణయించారు. పాండవులు కృష్ణుడుంటే ప్రాణ సమానంగా ఉండేవారు. కృష్ణుడు భగవంతుడన్న విశ్వాసం ఉన్నప్పటికీ దేహ సంబంధమైన బాంధవ్యములో, ప్రేమలో ముల్చి తేల్చేవారు. ధృతరాష్ట్రుడు సంధి సమయంలో, కృష్ణ, నీకు ఈ పక్షపాతం ఎందుకు? పాండవులు కౌరవులు అంతా సోదరులే కదా, ఒకరిపైన ప్రేమ, ఇంకొకరిపైన ద్వేషం ఎందుకు? కౌరవులను కూడా పాండవులతో సమానంగా చూసుకోకూడదా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు గట్టిగా చెప్పాడు, ధృతరాష్ట్ర, పాండవులతో కౌరవులను పోల్చడానికి ఏమాత్రమూ వీల్లేదు. పాండవులకు నాకు ఉన్న సన్నిహిత సంబంధం నీకర్థం కాదు. గుండెకు దేహానికి ఉన్న సంబంధం వంటిది అది. గుండె లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే గుండె లేదు. ఈ దేహానికి ధర్మరాజు శిరస్సు వంటివాడు, అర్జునుడు భుజం వంటివాడు, భీముడు కడుపు వంటివాడు, నకుల సహదేవులు పాదములు వంటివారు. పాండవులనే దేహములో కృష్ణుడు గుండెగా ఉన్నాడు. ఈ విధంగా దేహమునకు గుండెకు ఎట్టి సంబంధమో పాండవులకు కృష్ణునకు అట్టి సంబంధము. కనుకనే కష్ట సమయములందు, దుఃఖ సమయములందు, ఆనంద సమయమందు కూడా పాండవులు కృష్ణుడు తప్ప మాకు అన్యము లేదని సర్వదా సర్వకాలములందు ఆయననే ధ్యానిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, విశ్వసిస్తూ వచ్చారు. అందుకే వారికి పర్వతముల మాదిరి కష్టములు వచ్చినప్పటికీ వాటిని మాయం చేస్తూ వచ్చాడు కృష్ణుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇటువంటి భక్తులు నాకు ప్రియులు అని చెప్పాడు. మీరందరూ అట్టి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమను పంచిన వ్యక్తి కృష్ణుడు. ప్రేమే కృష్ణుడు, కృష్ణుడే ప్రేమ. అట్టి భావమును జగత్తుకు వ్యాపింపచేసి, ధర్మమును స్థాపింపజేసి, దుర్మార్గులను అణగదొక్కి దివ్యత్వాన్ని ప్రకటింపజేశాడు. కృష్ణ జయంతి అని పండుగ చేసుకున్నంత మాత్రమున ప్రయోజనం లేదు. కృష్ణుని ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే అది నిజమైన శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ తత్వాన్ని గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వివరించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. జై సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఇంతటితో సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. మరికొద్దిసేపట్లో మీరు బ్రదర్ చందు విజయ్ అందిస్తున్న లవ్ టు లవ్ కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.